శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమిస్తూ విడువక మన ఎడల కృపచూపుతూ ఉన్న సర్వ కృపానుయకు మహోన్నతుడైన ఆ దేవుని పరిశుద్ధ నామమున ప్రియులైన మీకు శుభములు తెలియజేస్తూ మరొక రాత్రి ఆయన సన్నిధిలో కూడి ఆయన వాక్యాన్ని ధ్యానం చేసుకునేటువంటి అవకాశం, ప్రార్థన చేసుకునేటువంటి ఈ తరుణం ప్రసాదించిన దేవునికి స్తుతి వందనాలు చెల్లిస్తూ ఈ రాత్రి మనం చదువుకున్న ఆ రెండు భాగాల నుండి కొన్ని వచనాలు నేను చదువుతాను. చిన్న ప్రార్థనతో మన ధ్యానాన్ని మనం ఆరంభించుదాం. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం మొదటి 3 వచనాలు మొదట చదువుతాను చూడండి. రోమా పత్రిక 9వ అధ్యాయం మొదటి 3 వచనాలు నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు. క్రీస్తు నందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడనై ఉండకూడదును. అదే రోమాపత్రిక 10వ అధ్యాయంలో మళ్ళీ మొదటి 3 వచనాలు చదువుతాను చూడండి. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయును అయ్యున్నవి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గుర్చి సాక్ష్యమిచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎలయనగా వారు దేవుని నీతి నిర్వక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనచు దేవుని నీతికి లోబడలేదు. దేవుడు ఈ వచనాలను మన ధ్యానం కొరకు ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుని మనం వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన. ప్రేమపూర్ణుడవైన మా పరలోకపు ప్రియ తండ్రి, మీకు కృతజ్ఞతలు. ఈ లాక్డౌన్ కాలం అంతా ఈ గృహ నిర్బంధంలో మనుషులంగా మేము ఒకరిని ఒకరం ముఖాముఖిగా వ్యక్తిగతంగా కలుసుకోలేకపోయినాను. మీరు మాకు అనుగ్రహించిన ఈ సాంకేతిక పరిజ్ఞానము పరికరాలను ఉపయోగించుకుని మేము నీ వాక్యము చేత నీ సన్నదిని మీతో సావాసం కలిగి ఉండే గడియలు మీరు మాకు ప్రసాదించినందుకు మీకు కృతజ్ఞతలు. దాదాపు ఈ నెల కాలమంతా మీరు మమ్మల్ని కాపాడుతూ వచ్చారు, నడిపిస్తూ వచ్చారు, మాట్లాడుతూ వచ్చారు, మీకు వందనాలు చెల్లిస్తూ ఈ రాత్రి కూడా నీ వాక్యము చేత మమ్మలను దర్శించమని, మా లోటుపాట్లు సరిచేయమని, మమ్మలను సవాలు చేయమని యేసుక్రీస్తు వారి యొక్క నామంలోనే స్తోత్రాలు చెల్లించి ఆరాధించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, నూతన నిబంధనలో నున్న ఆత్మల సంపాదకులను గురించి మనం క్రమంగా అధ్యయనం చేస్తూ వచ్చాము. ఇప్పటికీ 9 పాఠాలు మనం నేర్చుకున్నాం. ఈరోజు మనం అధ్యయనం చేసేది 10వ పాఠం. గత 9 పాఠాలలో నూతన నిబంధనలో గొప్ప ఆత్మల సంపాదకులుగా కనబడిన బాప్తిసమిచ్చు యోహానును గూర్చి, ఆంద్రేయును గూర్చి, ఫిలిప్పును గూర్చి, సమరయ స్త్రీని గూర్చి, సీమోను పేతురును గూర్చి, స్టెఫనును గూర్చి, అన్నయాను గూర్చి, అటు తరువాత ఫిలిప్పును గూర్చి, గతించిన రాత్రి అపొస్తలుడైన పౌలును గురించి మనం అధ్యయనం చేశాం. ఈ 9 పాఠాల వెలుగులో మనం నేర్చుకోవలసినవి, మనం ఆచరించవలసినవి ఎన్నో ఉన్నాయి అని మనకు తేలింది. ఇన్ని వాక్య సత్యాలు నేర్చుకున్న మనం ఇవన్నీ ఆచరణలోనికి తెచ్చుకుని మంచి ఆత్మ సంపాదకులుగా మనం బ్రతకడానికి ఒక 5-6 నెలలు ఒక తీర్మానంతో కంకణం కట్టుకుని బ్రతికితేనే తప్ప ఈ వచనాల సారాంశం అంతా మన జీవితంలో క్రియాశీలకంగా కనబడదు. లేకపోతే వర్తమానాలు ఊరకనే విని నోట్స్లో రాసుకుని మనసుల్లో కొంచెం నిలుపుకొని దానిని మరలా మనం తొంగలో తొక్కినట్లే అవుతుంది. కనుక దాన్ని మనం సాధన చేసినప్పుడు మనము ప్రయోజకులమవుతాము, దేవుని నామానికి మహిమొస్తుంది, మరికొంతమంది ప్రభువు తెలుసుకోవడానికి వీలుంటుంది. ఈ 10వ అధ్యాయంలో మరలా అపొస్తలుడైన పౌలును గురించి 2వ భాగంగా మీతో పంచుకోవాలని ఆశిస్తా ఉన్నాను. నూతన నిబంధన ఆత్మల సంపాదకులలో ప్రభు అయిన యేసుక్రీస్తు తర్వాత చెప్పుకోదగిన వ్యక్తి పౌలే గనక పౌలు యొక్క సువార్త సేవా విధానం లేఖనములో మనకు విస్తృతంగా దొరుకుతుంది గనక ఆయన గురించినటువంటి ధ్యానాలు నిజంగా మనం చాలా ఎక్కువే చేసుకోవాలి. కానీ మనకున్న కాల పరిమితిని బట్టి మనం ఈ రోజుతో ఈ అధ్యయనాలు ముగిస్తాము. అది కూడా ఈరోజు పౌలు యొక్క జీవితంలో ఆత్మల సంపాదకునిగా అతను జీవించిన జీవిత విధానం అది మనం తెలుసుకుని ప్రియులారా మనం నూతన నిబంధనలో నున్న ఆత్మల సంపాదకుల అధ్యయనాన్ని మనం ముగింపు చేసుకుంటాం. సరే, ఈ రోజున అపొస్తలుడైన పౌలును గురించి మనం ఆలోచించే ముందు నశించిపోతున్న వారు రక్షించబడాలి అనేటువంటి ఒక లోతైనటువంటి ఆశ కలిగినటువంటి ఒక ఆత్మల సంపాదకునిగా మనం అపొస్తలుడైన పౌలును మనం చూస్తాం. ఒకవేళ మన పౌలు యొక్క ఔన్నత్యం అంతటినీ మనం మాట్లాడుకోవలసి వస్తే అంచెలంచెలుగా అతను దేవుల్లో ఎదిగిన తీరు, అంచెలంచెలుగా ఆయన పోషించినటువంటి పాత్రలు భలే ఆశ్చర్యంగా భలే క్రమబద్ధంగా మనకు కనబడతాయి. అతను రక్షింపబడిన నాట నుంచి అంతియోకయ సంఘంలో ఒక సేవకునిగా బర్నబాతో కలిసి అతను సేవలు చేస్తున్న ఈ కాలమంతా మనం గమనిస్తే ఆయన చెప్పుకోవలసిన ఒక మంచి క్రైస్తవుడు అని మనకు అనిపిస్తుంది. ఈజ్ అవుట్ స్టాండింగ్ క్రిస్టియన్. అలాంటి గొప్ప వ్యక్తిగా అతన్ని మనం పరిగణించవచ్చు. ఆయన వచ్చి అంతియోకయ సంఘంలో బర్నబాతో కలిసి పనిచేస్తుంటే ఆయన ఒక సత్క్రైస్తవుడిగా జీవించి అంతియోకయలో ఉన్నటువంటి వారిని కూడా ఆ దిశగా నడిపించే పని చేసిన కారణం చేత అంతియోకయలో ఉన్నటువంటి వారే మొట్టమొదట క్రైస్తవులు అని పిలువబడ్డారు. అలా ఆ ప్రాంతంలో ఉన్నవారు క్రైస్తవులు అని పిలువబడ్డానికి ఎంతో కొంత పరిచర్య అపొస్తలుడైన పౌలుది ఉంది. అందుచేతనే అతను ఒక చెప్పుకోదగిన ఒక మంచి సత్క్రైస్తవుడు అని మనం గమనించవచ్చు. దీనికి అపొస్తలుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయం 26వ వచనం చదివితే అతను ఒక సత్క్రైస్తవుడు అని మనకు అర్థమవుతుంది. అటు తరువాత ప్రియులారా, ఆయన ఒక నిజమైన శిష్యుడిగా బ్రతికాడు అని చెప్పచ్చు. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఇట్లా చెప్పారు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే మీరు నాకు నిజముగా శిష్యులై ఉండి మీరు సత్యమును గ్రహిస్తారు, అప్పుడు సత్యం మిమ్మలను స్వతంత్రులుగా చేస్తుంది అని ప్రభు అన్నారు. అపొస్తలుడైన పౌలు కూడా దేవుని వాక్య సత్యమును ఎరిగి ఎరిగినటువంటి ఆ సత్యంలో ఆయన స్వాతంత్రాన్ని అనుభవించి ఒక నిజ శిష్యునిగా బ్రతికాడు అని మనం చెప్పచ్చు. చెప్పుకోవలసినటువంటి క్రైస్తవుడు నిజమైనటువంటి శిష్యుడు. ఈ రెండింటితో కలిసి 2 కొరింథీయ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం ప్రకారం పౌలే చెప్తాడు, దేవుడు మమ్మల్ని ఎలాంటి పిలుపుతో పిలిచాడు అంటే మేము క్రీస్తుకు రాయబారులం అని అంటాడు. ఒక రాయబారి తన దేశమును గూర్చి తన దేశపు రాజును గూర్చి పరాయి దేశంలో ఉండి ఎట్లా మాట్లాడతాడో అలాగనే పౌలు భక్తుడు ఆ పరలోక రాజ్యమును గూర్చి ఆ పరలోక ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చి అంత స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. అందుకనే ఆయన తన గురించి తాను చెప్పుకుంటూ మేము క్రీస్తుకు రాయబారులమై అని అంటాడు. కనుక అతని యొక్క 3వ దశ క్రీస్తుకు రాయబారిగా బాగా బ్రతికాడు. దీనితో కలుపుకుంటే ప్రియులారా, మొదటి తలంపులో చెప్పుకోవలసినటువంటి క్రైస్తవుడు, 2వ తలంపులో నిజమైనటువంటి శిష్యుడు, 3వ తలంపులో క్రీస్తుకు రాయబారి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు మీరు గాని చదివితే అతను ప్రేమ కలిగిన ఒక మంచి సంఘ కాపరి అని అనిపిస్తుంది. దానికి మీరు తెస్సలోనికి రాసినటువంటి 1వ పత్రిక 2వ అధ్యాయం మీరు 7 నుంచి 8 వచనాలు గాని మీరు చదివితే అంటాడు, మేము మీకు దేవుని వాక్యం మాత్రము కాక మా ప్రాణాలు కూడా మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అని ఒక ప్రేమ కలిగిన ఒక మంచి సంఘ కాపరిగా ఆయన తను తాను పరిచయం చేసుకోవడాన్ని మనం చూస్తాం. ఇది కూడా అతని జీవితంలో ఒక ఔన్నత్యపు దశ. ఇది మనం గమనించాల్సిన విషయం. దీనితో పాటు ప్రియులారా, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం గాని మీరు గమనిస్తే పూర్వకాలం నుంచి మరుగై ఉన్నటువంటి ఆ మర్మాన్ని దేవదూతలకు ప్రవక్తలకు అర్థం కానిది పరిశుద్ధాత్మ ద్వారా నాకు బయలుపరచబడగా ఆ పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడిన ఆ దేవుని మర్మమును వివరించడానికి దేవుడు నన్ను ప్రకటించువానిగా చేశాడు అని చెప్పి దాని కొరకే నేను సంకెళ్లలో ఉన్నాను అంటాడు. కనుక ఎఫెసీ పత్రిక 3:8 ప్రకారం ఆయన ఒక మంచి బోధకుని స్థాయికి ఎదిగిపోయాడు. చిత్త చివరికి వస్తే ప్రియులారా, 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం మీరు 6 నుంచి 8 వచనాలు గాని మీరు గమనిస్తే ఆయన ప్రభు కొరకు హతసాక్షిగా మిగిలిపోయినటువంటి ఒక గొప్ప సేవకుడు అని మనం చెప్పచ్చు. ఇట్లా అపొస్తలుడైన పౌలు అంచెలంచెలుగా తన విశ్వాస జీవితంలో ఎదుగుతూ వచ్చాడు. ఒక క్రైస్తవుడు కాస్త ఒక మంచి నిజమైన శిష్యుడుగా ఎదిగి ఆ నిజమైన శిష్యుడు కాస్త ప్రభుకు రాయబారిగా పనిచేసి ప్రభుకు రాయబారిగా పనిచేసిన వాడు కాస్త పరలోక మర్మమును ప్రకటించే ప్రసంగికుడుగా మారి అలాంటి గొప్ప ప్రసంగికుడుగా ఉన్నటువంటి ఆయన ఒక సంఘమునకు మంచి కాపరగా పనిచేసి సంఘమును మంచి కాపరగా పనిచేసినటువంటి ఆయన ప్రభు కొరకు హతసాక్షిగా మిగిలిపోవడం అంచెలంచెలుగా ఆయన అభివృద్ధి చెందిన అతని ఆధ్యాత్మిక మెట్లు అని మనం గమనించాలి. నేను లోపలికి వెళ్ళక మునిపే ఒక మాట మీతో చెప్పాలి. క్రైస్తవ జీవితం జీవమున్న ఒక చెట్టు లాంటిది. కనుక జీవమున్న ఒక చెట్టు దినదినానికి దానిలో ఎన్నో మార్పులు కొత్త కొత్త పుంతలు అది ఎలాగైతే సంపాదించుకుంటుందో అలాగనే క్రైస్తవుడు తన ఆధ్యాత్మిక జీవితంలో ఇవన్నీ అంచెలంచెలుగా నూతనమైనటువంటి పుంతలు కలిగి అతను అభివృద్ధి చెందుతూ ఉండాలి. ప్రియులారా, అతని జీవితంలో స్తంభించిపోయి ఎదుగు బదుగు లేకుండా అతను ఒకవేళ ఉండిపోతే అతని జీవితం వలన అతనికి క్షేమం లేదు, అతని కుటుంబానికి క్షేమం లేదు, అతని సంఘానికి క్షేమం ఉండదు, దేవునికి కూడా మహిమ రాదు. ప్రియులారా చూడండి, క్రీస్తుకు విరోధిగా ఉన్నటువంటి ఆయన క్రీస్తు కొరకు హతసాక్షిగా మారిపోయే దిశ వరకు తాను చేసిన ప్రయాణంలో అంచెలంచెలగా ఒక నూతన దశలను సంపాదించుకుంటూ అతను దేవుల్లో ఎదిగినటువంటి మంచి దైవజనుడు అని మనం చెప్పచ్చు. అయితే ఈ అన్ని అనుభవాలలో కూడా ప్రియమైన స్నేహితులారా, ఆయన గొప్ప ఆత్మ సంపాదకుడు అనే విషయం మళ్లీ మనం మర్చిపోకూడదు. నిన్ననే ఆయన ఆత్మల సంపాదకునిగా అతని జీవిత విధానంలో వచ్చే పాఠాలు నేర్చుకోవడం మొదలు పెట్టినటువంటి మనం ఇప్పుడు అపొస్తలుడైనటువంటి పౌలు యొక్క ఆత్మల సంపాదనలో ఈ గొప్ప పనిలో మరికొన్ని ప్రాముఖ్యమైన పాఠాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సరే, ఒక మంచి ఆత్మల సంపాదకునిగా అతను జీవించే జీవన శైలి మనం గమనిస్తే, ప్రియమైన స్నేహితులారా, ఆయన మనసులో సహజంగా ప్రతి మనుషుడు నశించిపోయిన వాడు అని ఎరిగాడు. ఇది మొదటి మాట, ఈ మాట గమనించాలి. పౌలు యొక్క గ్రహింపులో సహజంగానే ప్రతి మనుషుడు నశించిపోయిన వాడు అని ఎరిగాడు. అందుకే వారు రక్షించబడాలి అని నేను కోరుతున్నాను అన్నాడు. రక్షణ ఎవరికి కావాలి అంటే నశించిపోయినటువంటి వారికి. చూడండి ప్రియమైన స్నేహితులారా, రోమా పత్రిక 10వ అధ్యాయం 1వ వచనంలో సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని అని అంటాడు. వారు రక్షణ పొందాలి. వినండి వినండి ప్రియమైన స్నేహితులారా, అలాగనే మనం రోమా పత్రిక 9వ అధ్యాయంలో కూడా ఇశ్రాయేలీయులందరూ, వినండి ప్రియులారా, వారు రక్షింపబడాలి అన్నది అతని యొక్క భారంగా ఆ వచనాలు మనకి స్పష్టం చేస్తాయి. కనుక వినండి, ఒక ఆత్మల సంపాదకుని యొక్క మనసులో ఉండవలసిన గ్రహింపు ఏమిటి అంటే, సహజంగా ప్రతి వాడు కూడా నశించిపోయిన వాడే అని ముందు మనకు ఒక గ్రహింపు ఉండడం అయితే అది అత్యవసరం. ప్రియులారా, అయితే ఎవరు నశించిపోయిన వారు, ఒక మనిషి నశించిపోయిన వాడు అని చెప్పడానికి ఆ పారామీటర్ ఏంటో ముందు మనకు తెలియాలి. ఒకవేళ నశించిపోతున్న నీవు రక్షించబడాలని నా కోరిక అని మనం ఎవరి గురించి అయినా ఒకవేళ అనవలసి వస్తే మనం అంటే, వాడు అటువైపు నుంచి నేను ఏ విషయంలో నశించానని నీకు అనిపించింది అని అంటే ఏమిటి మన జవాబు? ప్రియులారా, అపొస్తలుడైనటువంటి పౌలు యొక్క గ్రహింపులో సహజంగానే ప్రతి మనుషులు నశించిపోయేవాడు అనేటువంటి గ్రహం కలిగి అతను బ్రతుకుతున్నాడు. సరే, ఇప్పుడు మీకు జ్ఞాపకం చేస్తాను. దాన్ని బట్టి మనమే తెలుసుకోవచ్చు, ప్రతి వాడు సహజంగా నశించిపోయిన వాడు అని చెప్పడానికి కొన్ని బలమైనటువంటి ఆలోచనలు ఈ రోజు మీ ముందు తీసుకుని వస్తాను. మొదటి మాట చెప్తున్నాను, వినండి ప్రియులారా, మన జీవితం మన సమయం పాడవడమే కాదు, వినండి, ప్రాముఖ్యంగా మన ఆత్మను కోల్పోవడమే నశించిపోవడం. మార్కు సువార్త 8వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారే చెప్పారు, కొంతమంది జీవితం పోయింది గనక నశించిపోయాడు, వాడుకున్న సమయం అంతా పోతుంది గనక వాడు నశించిపోయాడు అని అనుకుంటున్నాం, గాని వాడు ఆత్మ పోతుంది, అది నశించిపోవడం అని బైబిల్ భాష. మార్కు సువార్త 8వ అధ్యాయం మీ కొరకు చదువుతున్నాను ప్రియులారా, 36వ వచనం చూడండి, ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకునుట వానికేమి ప్రయోజనం? ఒక మనిషి నశించిపోయిన వాడు అని అనడానికి మొదటి కారణం ఏంటో తెలుసు, తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు, తన ఆత్మను పాడు చేసుకుంటున్నవాడు అనే విషయం మీరు దయతో గమనించాలని నేను మీకు మనవి చేస్తున్నాను. రండి, రెండో సంగతి విజ్ఞాపకం చేస్తాను. ఒక వ్యక్తి నశించిపోయిన వాడు అని అనడానికి మరో కారణం ఏంటంటే, లూకాసువార్త 19వ అధ్యాయం 10వ వచనం మనకు బాగా తెలుసు. యేసు ప్రభువే చెప్పారు, నశించిన దానిని వెదక రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చెను అనే మాట. ఈ మాట యొక్క తాత్పర్యం ఏంటంటే, క్రీస్తుకు దూరంగా ఉండి ప్రియులారా ఉన్న ప్రతి వాడు కూడా నశించిపోయిన వాడేనని ఆ వచనం యొక్క తాత్పర్యం. యేసుప్రభు వెతుకుంటూ వెళ్తున్నాడు వాడు రక్షించబడాలి అని. ఆడు క్రీస్తుకు దూరంగా ఉండి క్రీస్తు చేత వెతకబడుచున్నాడు అనంటే అర్థం వాడు నశించి ఉన్నాడు అని అర్థం. కనుక ప్రియమైన స్నేహితులారా, క్రీస్తుకు దూరంగా ఉన్న ప్రతి మనిషి వాడు నశించిపోయిన వాడే. ఈ మాట మీరు గమనించాలి. మొదటి మాట, తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు నశించిపోతున్నవాడు. రెండవ మాట, క్రీస్తుకు దూరంగా ఉన్నవాడు వాడు నశించిపోతున్నవాడు. ఇది మీరు గమనించాల్సిన రెండవ సత్యం. మూడవ సత్యం చెప్తాను వినండి, లూకాసువార్త 15వ అధ్యాయం 3వ వచనం నుంచి ప్రియులారా 24వ వచనం వరకు ప్రభువైన యేసు ప్రభు చెప్పిన ఉపమానాలు మూడు ఉంటాయి. ఇక్కడ లూకాసువార్త 15వ అధ్యాయం అనగానే మనకేమి జ్ఞాపకం రావాలి అంటే, తప్పిపోయిన గొర్రెపిల్ల, అలాగనే పోగొట్టుకోబడిన నాణ్యము తప్పిపోయిన కుమారుడు. అయితే ఆ ఉపమాన సారాంశంలో వినండి, తప్పిపోయిన గొర్రె నశించిపోయింది, పోగొట్టుకుపడిన నాణం అది నశించిపోయింది, తప్పిపోయిన కుమారుడు వాడు నశించిపోయినటువంటి వాడే. వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు, వాళ్ళు మారు మనసు పొందినప్పుడు పరలోకములో దేవుని ఎదుట, దేవదూతల ఎదుట దేవునికి మహాసంతోషమని యేసు ప్రభువే చెప్పారు. కనుక ఆ మూడు ఉపమానాల యొక్క కీలకమైన ఆలోచన ఏంటో చెప్తాను వినండి ప్రియులారా. దేవుని మందలో నువ్వు లెక్కకు దొరకలేదు అంటే నువ్వు నశించిపోయిన వాడవని అర్థం. తప్పిపోయిన గొర్రెలాగా 99 లెక్కలు ఉన్నాయి, ఈ ఒక గొర్రె లెక్కలో లేని గొర్రె అయింది. కొంతమంది దేవుని లెక్కలోనికి రారు, దేవుని మందలో చేరరు. ప్రియులారా, వీరు నశించిపోయిన వారు అని బైబిల్ చెప్తుంది. ఆ 10 నాణాలలో ఒక నాణ్యం పోగొట్టుకోబడింది. ఈ పోగొట్టుకోబడిన నాణ్యం అది ఏంటో తెలుసా? అది నిష్ప్రయోజనంగా ఉంది. ఎక్కడో పడుండు, దాని వల్ల ఏం ప్రయోజనం? దేవునికి గాని దేవుని ప్రజలకు గాని ఉపయోగపడని ఒక నిష్ప్రయోజకమైనటువంటి వ్యక్తి, ఆడదైనా మగవాడైనా వాడు నశించిపోయిన వాడే అన్నది బైబిల్ తాత్పర్యం. అలాగనే తండ్రి యొక్క సావాసమునకు దూరమైపోయినటువంటి వాడు నశించిపోయిన వాడే అని లూకా సువార్త 15 అధ్యాయం ప్రకారం మనం గమనించాలి. దేవుని లెక్కలోకి నువ్వు రాకపోయినా, దేవుని కొరకు ఉపయోగపడని ఒక నిష్ప్రయోజకురాలివి, నిష్ప్రయోజకుడు అయినా, ఆ తండ్రి సావాసములో ఉండక సావాసం నుంచి వైదొలగిపోయిన వ్యక్తి అయినా నువ్వు నశించిపోయి ఉన్నట్టే అని బైబిల్ చెప్తుంది. కనుక వినండి, గమనించండి ప్రియమైన సునీతులారా. పౌలుకు తెలుసు, ఇవ్వండి దేవునికి దూరంగా, క్రీస్తుకు దూరంగా, దేవునికి ఉపయోగపడకుండా, అలాగనే మీరు దేవుని లెక్కల్లో రాకుండా వినండి ప్రియ, క్రీస్తుకు దూరమై బ్రతుకుతూ చివరిగా తమ ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నటువంటి వారు, వారి యొక్క ఆత్మను కోల్పోతున్నటువంటి వారు, నశించిపోయిన వారనే అండర్స్టాండింగ్ ఉంది. అందుకే ఆత్మల సంపాదన విషయమై అతను భారము కలిగి పనిచేసే మంచి ఆత్మల సంపాదకుడయ్యాడు. ప్రియులారా, మరోసంగా చెప్తాను, నశించిపోయిన వారంటే ఎవరో చదువుతున్నాను చూడండి. యోహాను సువార్త 3 అధ్యాయంలో మీ కొరకు చదువుతున్నాను 18 వచనం చూడండి. యోహాను సువార్త 3 అధ్యాయం 18 వచనం చూడండి. ఆయనందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. ఎవడు నశించిపోయిన వాడనంటే దేవుని తీర్పు కింద ఉన్నవాడు, వాడు నశించిపోయిన వాడు అన్నది బైబిల్ యొక్క తాత్పర్యం. చూస్తున్నారా ఎన్ని ఆలోచనలున్నాయో. అందుకనే పౌలుకు తెలుసు, సహజంగానే ప్రతి మనుషుడు నశించిపోయి ఉన్నాడు. ఈ నశించిపోయినటువంటి వారు రక్షించబడాలన్న హృదయ విలాస, నా హృదయములో అది మానన వేదన అన్నాడు. ఆత్మల సంపాదకుడికి ముందున్నటువంటి మనుషులు వారు ఏమై ఉన్నారో తెలియకపోతే వారి రక్షణ కొరకు ఒక ఆత్మల సంపాదకుడుగా ఏం పనిచేస్తాడు చెప్పండి? ఇంకొక మాట ఇక్కడే చూడండి ప్రియులారా, యోహాను సువార్త 3:36 వచనం చదవండి. కుమారుని యందు విశ్వాసముంచు వాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయత కానివాడు, విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. నశించిపోయిన వాడు అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని ఉగ్రత కింద ఉన్నవాడు అని అర్థం. క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, ఈ ఆలోచనలన్నీ ఒక దగ్గర తెచ్చి పెట్టండి. ఆత్మను కోల్పోతున్నటువంటి వాడు నశించిన వాడు, క్రీస్తుకు దూరంగా బ్రతుకుతున్న వాడు నశించిపోయిన వాడు, దేవుని మందలో లేకుండా దేవుని లెక్కకు దొరకిన వాడు నశించిపోయిన వాడు, దేవుని ఎదుట నిష్ప్రయోజనంగా బతుకుతున్న వాడు నశించిపోయిన వాడు, ఆ తండ్రి సావాసంలో లేనివాడు నశించిపోయినటువంటి వాడు, ప్రియులారా దేవుని తీర్పు కింద ఉన్నవాడు నశించిపోయిన వాడు, దేవుని ఉగ్రత కింద ఉన్నవాడు వాడు నశించిపోయిన వాడు అని ఈ 7 తలంపులు మన మనసులో ఉండాలి. ఈరోజు ఆత్మల సంపాదకులంగా ప్రియులారా ఇతరులు రక్షించబడాలి అన్న భారం మనకి ఎందుకు లేదనంటే, ఎదుట ఉన్న మనుషులు వారు నశించిపోయిన వారు అని, వారు నాశనానికి వెళ్తున్న వారని మన కట్టు కనబడడం లేదు, మన మనసు గ్రహింపు రావడం లేదు. అందుకే హృదయంలో మానని వేదన దుఃఖము పుట్టడం లేదు. అపొస్తలుడైన పౌలు, వినండి వినండి ప్రియులారా, ఒక గొప్ప ఆత్మల సంపాదకునిగా ఉండడానికి గల కారణం తన ముందున్నటువంటి మనుషులు ఎవరైనా కావచ్చు, బై నేచర్ దే ఆర్ ఆల్ లాస్ట్, సహజంగానే వారందరూ నశించిపోయి ఉన్నవారు, వాళ్ళు రక్షించబడవలసిన అవసరత ఉంది అని అతను గుర్తెరిగినాడు ప్రియులారా. కనుక ఈ రాత్రి వేళ గమనించండి, నీ బంధువులు, నీ స్నేహితులు, నీతోటి ఉద్యోగస్తులు, అలాగనే వినండి నీ చుట్టూండేటువంటి నీ రక్త సంబంధులు, ఇవ్వండి నీకు బాగా సన్నిహితులు, నీ ఆత్మీయులు, నీ శ్రేయోభిలాషులు, చాలా మంది నశించే ఉన్నారు నేను చెప్పిన ఏడు గురుతుల్లో. కానీ వాళ్ళు గుర్చినటువంటి భారం నీకు ఎందుకు లేదంటే, నశించిపోవలసిన నిన్ను ప్రభు నిన్ను రక్షించిన తీరు అనుభవం నీ లోపల సరిగా ఉంటే వాళ్ళ కొరకు, వాళ్ళ రక్షణ కొరకు సరైన భారమే లోపల ఉండేది, సరైన భారమే లోపల ఉండేది. రెండు ప్రియులారా, రెండవ సంగతి చెప్తాను. పౌలు ఒక గొప్ప ఆత్మల సంపాదకుని ఉండడానికి గల కారణం వినండి, మంచి మతనిష్ట గలవారైనా మతనిష్ట లేని వారైనా, వాళ్ళు మంచివారైనా చెడ్డవారైనా, అందరూ నశించిపోయేవారే అని అతను గ్రహించాడు. ఈ మాట ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, పౌలు సేవ చేస్తున్నటువంటి ఆ రోజుల్లో తన సహోదరుడైన యూదు మతానికి చెందిన యూదులు, వాళ్ళ మతనిష్ట కలిగిన వారు, వాళ్ళు కొంచెం నీతిగా కనబడేటువంటి వారు, వారు చాలా మంచివాళ్ళు అనిపించుకునేవారు, కానీ వాళ్ళు నశించి ఉన్నట్టే అన్నాడు. వినండి ప్రియమైన స్నేహితులారా, రండి రోమా పత్రిక దగ్గర రండి. వాళ్ళు ఆ యూదులు తన దేహ సంబంధులు, తన సహోదరులు, వారి గురించి వారు ఏమనుకుంటారో ఈ వచనాల్లో మనం చదవచ్చు. చదువుతాను చూడండి, రోమా పత్రిక 10:2 వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యమిచ్చుచున్నాను, అయినను వారు ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు, ఎలయనగా వారు దేవుని నీతి నెరగక తమ స్వనీతిని స్థాపింపబూను కొనుచు దేవుని నీతికి లోబడలేదు. చూస్తున్నారా ఈ మాట, దేవుడు మనుషులకు ఇచ్చేటువంటి నీతి విశ్వాసము ద్వారా ఆయన కృపను బట్టి మనిషికి నీతినిస్తాడు. కానీ వీళ్ళేమనుకుంటున్నారు, మాకు ధర్మశాస్త్రం ఉంది, మేము దాన్ని పాటిస్తాము, మేము చాలా నైతికంగా చాలా మంచిగా బతుకుతాము, 10 చేత మేము మంచోళ్ళం అనిపించుకుంటాము, మేము దేవుని చేత రక్షించబడిన వారం అయిపోతామని వారు స్వనీతిని వారు నమ్ముకున్నారు, వారు నైతికంగా చాలా బాగా బతుకుతున్నారు, ధర్మశాస్త్ర సంబంధ క్రియలు చేస్తున్నారు, వారికి ఆసక్తి అయితే ఉంది గాని వాళ్ళ ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు అన్నాడు. ప్రభునందు ప్రియమైన సోదరి స్నేహితులారా వినండి, ఇప్పుడు నేను ఒక చక్కని పోలిక మీకు వివరిస్తాను. మీరు లూకా సువార్త 18 మీరు 9-14 చదివితే, ప్రియులారా, ఒక పరిసయ్యుడు, ఒక సుంకరి వారి దేవాలయం దగ్గరకు వచ్చి వారు ప్రార్థించుకునేటువంటి సందర్భాన్ని మనం చదువుతాం. ఇద్దరు వచ్చింది దేవుని మందిరానికి, ఇద్దరు చేస్తున్న పని ప్రార్థన చేయటమే. ఇద్దరు దేవుడు ఏమని సంబోధించినారు అంటే దేవా అనే సంబోధించారు. వచ్చింది ఒకే స్థలానికి, చేస్తున్నది ఒకే పని, దేవుని సంబోధించింది ఒకే పదం, కానీ వారి ప్రార్థన మాటల్లో చాలా గంభీరమైన తారతమ్యం ఉంది. ఏమిటంటే చూడండి, 18 నేను మీ కొరకు చదువుతున్నాను ప్రియులారా, 11 చూడండి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను అయిన ఈ మనుషుల వలెనైనను, ఈ సుంకర వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వారమునకు 2 ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థన చేయుచుండెను. అంటే ఈ పరిసయుడు ధర్మశాస్త్ర ప్రకారం క్రియలు చాలా బాగా చేస్తూ, నైతికంగా చాలా బాగా జీవిస్తూ, నేను మంచివాడను అని అనుకుని దేవుని ముందుకు వచ్చి తన మంచితనము, తన నీతి, ప్రియులారా, తన క్రియలు అన్ని చెప్పుకుంటున్నాడు. ఆ పక్కనే ఉండేటువంటి సుంకరి చూడండి, ఆయన కూడా దేవా అన్నాడు. 13వ వచనం చదువుతాను చూడండి ప్రియులారా. అయితే సుంకరి దూరముగా నిలిచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకు ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. మరి మొదటివాడు పాపి కాడా? రామాపత్రిక 3:23 ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నారు. నా దేహ సంబంధులు నా సహోదరులైన యూదులు నేను పాపులము కామనుకుంటున్నారు, గాని వాళ్ళు పాపులే. వాళ్ళు ధర్మశాస్త్ర క్రియలు ఆచరిస్తున్నా, నైతికంగా వాళ్ళు చాలా బాగా జీవిస్తున్నా, వినండి వినండి ప్రియమైన స్నేహితులారా, వాళ్ళు చెప్తున్న మనుషుల చేత వాళ్ళు చాలా మంచివాళ్ళు అనిపించుకుంటున్నా, వాళ్ళు నశించిపోయిన వారే. వినండి, అది ఆ పౌలుకున్నటువంటి గ్రహింపు. అందుకే చెప్పాడు, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నారని. వీళ్ళు ఆసక్తి పరులే, కాని దేవుని నీతిని పొందుకోవడానికి వారు ఆచరిస్తున్న విధానం జ్ఞానానుసారమైందే కాదు, దేవుడు ఇచ్చిన పద్ధతుల్లో లేదు. వారి సొంత పద్ధతుల్లో నీతివంతులు అవుదామనుకున్నారు. వాళ్ళు నమ్ముకున్నది వాళ్ళ స్వనీతిని, వాళ్ళ ధర్మశాస్త్రపు కార్యాలని. కాని సుంకరి తన దగ్గర చెప్పుకోవడానికి ఏమీ లేదు. అతను చెప్పుకోవడానికి ఒకే మాట ఉంది, నేను పాపిని అని చెప్పుకోవడానికి. ఆ మాటే మిగిలింది ఆయన దగ్గర. పాపినైనా నన్ను కరుణించమని చెప్పగానే ఎండకి చూడండి ప్రియులార, ఎంత బాగుంటుందో. మీ కొరకు చదువుతున్నాను 14వ వచనం, లూకాసువార్త 18:14 చూడండి, ఇలా రాసి ఉంది, అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెను. నేను నీతిమంతుడిని అనుకునేవాడు దుర్నీతిమంతుడుగా ఇంటికి వెళ్ళాడు, నేను పాపాత్ముడిని అనుకునేవాడు నీతిమంతుడుగా తీర్చబడి వెళ్ళిపోయాడు. కారణం ఏంటో తెలుసా? అతగాడు నమ్మింది తన మతాచారాలను, అతని యొక్క స్వనీతిని, అతని యొక్క నైతిక జీవితాన్ని నమ్ముకున్నాడు. ఈ సుంకరైన పాపి దేవుని కృపను కోరుకుంటున్నాడు, దేవుని నమ్ముకున్నాడు. కనుక సుంకర నీతిమంతునిగా తెచ్చబడి వెళ్ళాడు. ఇవాడు పరిసయుడు ఎలా వచ్చాడో అలానే ఇంటికి వెళ్ళిపోయాడు. ఆత్మల సంపాదకునికి ఇది చాలా మంచివాడండి అని లోక సంబంధమైన మంచితనం రక్షించబడినట్టు కాదు. ఇతనండి కిల్లీ కూడా తినండి, సిగరెట్ కూడా తాగడండి, ఇతను భలే నైతికంగా చాలా బాగుంటాడండి అని చెప్పి అతనికున్న నైతిక జీవితాన్ని, అది మంచి నైతిక జీవితమే కానీ రక్షణకు సరికాదు సుమా, రక్షణ దేవుని వల్ల వచ్చింది. ఈ రోజున చాలా మంది ఆత్మల సంపాదకులు ఎందుకు లేవనంటే ఇతను ఎంత బాగా బ్రతికినా రక్షించిన వాడే, వీడు సరిగా బతకలేదు కనుక వీడు ఎలాగ రక్షించిన వాడే అని అందరినీ ఒకలాగా చూడటం మనకు రావడం లేదు. పౌలుకి అది చేతనైంది ప్రియులారా, అందుకే ఈ మాట రాయగలిగాడు ఆయన. తీతుకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో చూపిస్తాను చూడండి, తీతుకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం, మీ కొరకు చదువుతున్నాను మంచి మాట. ఇవి అటలం చేసుకోవలసిన మాటలు ఇవి, 5వ వచనం నుంచి 7వ వచనం వరకు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు చూడండి, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చెప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయటం ద్వారాను మనలను రక్షించారు. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల ఉంటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించాను. ప్రియులారా, ఈ వచనాలు ఏం చెప్తున్నాయి అని అంటే, ఒక మతపరుడైనా ఒక మతమలేనోడైనా, ఒక మంచివాడైనా ఒక చెడ్డవాడైనా, ఒక నీతిమంతుడైనా మాట లోకానికి కనబడినట్టుగా నైతిక పరుడైనా ఒక నైతిక విలువ లేనోడైనా దేవుని దృష్టిలో అందరూ నశించిన వారి పాపులే, వారు రక్షించబడవలసిన అవసరత అయితే ఉంది. ఇది పౌలు గారికి ఉన్నటువంటి అండర్స్టాండింగ్. అతను అంత మంచి ఆత్మల సంపాదకుడు అవ్వడానికి గల కారణం, అతని దృష్టిలో మతపరులు మతము లేని వాళ్ళు మంచి వాళ్ళు చెడ్డవాళ్ళనే లేదు. దేవుని పారామీటర్ ప్రకారం ఏ భేదములు లేదు, అందరూ పాపము చేసి నశించిపోయినటువంటి వారే, వారు రక్షించబడవలసిన అవసరతలో ఉన్నారు అని తేలిపోయింది. రండి 3వ సంగతి చెప్తాను. అపోస్తలుడైన పౌలు మంచి ఆత్మల సంపాదకునిగా 3వ సంగతి ఏంటో చెప్పిన ప్రియులారా, నశించిన వారు రక్షించబడ్డం కొరకు లోతైన ఆశ కలిగి ఉన్నాడు. నశించిన వారి కొరకైన గ్రహింపు తనకుంది, నశించిపోయిన ప్రజలందరి కొరకైనటువంటి సరైనటువంటి గ్రహీపతనకు ఉంది. ఆ నశించిన వారు రక్షించబడ్డం కొరకైన లోతైన ఆశ ఉంది. అందుకనే ఏమన్నాడు ఆయన చూడండి, పదవచ్చే మొదటి వచ్చంలో రోమాపత్రిక, సహోదరుడారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలడని నా హృదయ విలాసయు, వారి విషయమై నేను దేవునికి చెయ్యు ప్రార్థనయు అయ్యున్నవి అన్నాడు. 9వ అధ్యాయం చూడండి మొదటి వచనంలో, నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలదు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను అబద్ధమాడడం లేదు. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్షినిచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధమైన నా సహోదరుల నిమిత్తం నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడనై ఉండకూడదును. వినండి 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 ప్రియమైన స్నేహితులారా, అతని యొక్క లోతైన ఆశ ఇది మనకు కనబడతా ఉంది. ప్రియులారా, దేవుని ఆత్మ సంపాదకులకు నశించిపోతున్న పాపుల పట్ల అటువంటి లోతైన ఆశ ఉండాలి. ఆ ఆశకు ఆధారం ఆయన అనుగ్రహించిన ప్రేమై ఉండాలి. రోమ 5:5 ప్రకారం దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడినందున ఆ ప్రేమ చేత ఒక నశించిపోతున్న వ్యక్తి రక్షించబడాలని లోతైన కోరుకుండాలి. అలాంటి వాళ్ళు ప్రియులారా తమ క్షేమం తన సుఖం లక్ష్య పెట్టగా అవతల వారు ఎట్లయినా రక్షించబడాలి అన్న తపనతో బ్రతుకుతారు. ఇక్కడ పౌలంటాడు, వారి కొరకు నేను క్రీస్తు నుంచి వేరే శాపగ్రస్తుడనై ఉండకూడదని అంటున్నాడు. ఇలాంటి అనుభూతులు పాత నిబంధనలో కూడా కనబడతాయి. చూపిస్తాను చూడండి, ఒక ఆయన అనుభూతి ఎలా ఉందో నిర్గమకాండం 32:31-32 మీ కొరకు చదువుతున్నాను చూడండి. నిర్గమకాండం 32:31-32. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్లి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకునిరి, అయ్యో నీ వారి పాపములను ఒకవేళ పరిహరించితేవా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలుకొనుచున్నాం. ప్రియులారా వినండి, ఈరోజు మనకున్నంత లేఖన ప్రత్యక్షత లేనప్పుడే, ఈరోజు మనకున్నంత పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య లేనప్పుడే, ఈరోజు మనకున్నటువంటి సావాసుని యొక్క ప్రోత్సాహం లేనప్పుడే మోషేకు ప్రజల ఎడల ఉన్న లోతైన భారం మనకు కనబడతా ఉంది. ఎలాంటి చదివినప్పుడు నూతన నిబంధన వినండి, క్రైస్తవులంగా ఆత్మల సంపాదన అనే పనిలో ఇంత భారం లేదేమిటి? ఈ మధ్య కాలంలో మనం పాట పాడుకున్నాం, నశించు ఆత్మలెన్నో నా చింతనే ఉండగా, నా ప్రభువ నాకిమ్మయ్య నీ హృదయ భారంబును అని. యేసయ్య భారం మన హృదయంలోనికి వస్తే చూడండి ఎలా అయిపోతామో మనం కూడా. ఇక్కడ మోషే ఆ యేసయ్య హృదయ భారం, ఆ దేవుని హృదయ భారం అతనికి ఎక్కింది. ఇక్కడ అపొస్తలుడైన పౌలుకు యేసుక్రీస్తు హృదయ భారం ఎక్కింది. యేసయ్య హృదయ భారం ఎలా ఉండిందో చూపిస్తాను చూడండి. ఇలా రాసి ఉంది ప్రియుల మత్తయి సువార్త 9వ అధ్యాయం మీ కొరకు 36వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం ఇలా రాసి ఉంది, ఆయన సమూహములను చూచి వారు కాపరలేని గొర్రెల వలె విసిగి చెదరయ్యున్నందున వారి మీద కనికరపడి అని ఉంది. ఇంగ్లీష్ ఇలా ఉంటుంది, జీసస్ మూడ్ విత్ కంపాషన్ అని. ఆయన కనికరమతో కదిలిపోయాడట. ఎందుకని? ఈ మనుషులేమో గొర్రెల్లాంటి వారైతిరి. దానికి తోడు వీళ్ళు ఏమండి వినండి ప్రియులార, కాపరలేని గొర్రెలైతిరి. దానికి తోడు వీరు విసిగిపోయి ఉంటుంది, దానికి తోడు వీరు చెదిరిపోయి ఉంటుంది. అలాంటి మనుషుల మీద అతనుకున్న లోతైన భారం ప్రియులారా, ఈ భారం ఆయన లోపల ఉంది కనుకనే ఆ ప్రజల దగ్గర ఆయన ఇలా విలపించడాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తాం. మీ కొరకు ఆ మాట చదువుతాను చూడండి. లూకా సువార్త ప్రియులారా, లూకా సువార్తలో అలాగే మత్తయి సువార్తలో కూడా కనబడుతుంది. లూకా సువార్తలో అయితే 19:41 చూడండి, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి అని కనబడుతుంది. ఏడ్చి ఎందుకండి ఏడుపు? ఈ మనుషులు గొర్రెలాంటి వాళ్ళు,
వీళ్ళు నడిపించే కాపరి వీళ్ళకి లేడు, వీళ్ళేమో విసిగిపోయారు, వీళ్ళేమో చెదరిపోయారు అని వారి విషయమైన లోతైన భారం వేసేయకుండి. అక్కడ మోషేలు అదే చూస్తున్నాము, ఇక్కడ యేసులు అదే చూస్తున్నాము, ఇక్కడ పౌళ్ళు అదే చూస్తున్నాము. ఈరోజు అది మనలో ఆ దేవుడు చూడగలిగితే ఎంత బాగుండును. అలాంటి లోతైన భారం మనకి ఎందుకు రావడం లేదు? ప్రియులారా, సంఘ చరిత్రలో కొంతమందిని ఎరుగుదాం. సంఘ చరిత్రలో ఎవడు జాన్ నాక్స్ అనేటువంటి ఒక భక్తుడు స్కాట్లాండ్ దేశం కొరకు ప్రార్థన చేస్తూ, ఆయన ఇలా ప్రార్థన చేసేవాడు ఏడుస్తూ, ఓ దేవా స్కాట్లాండ్ దేశాన్ని నాకివ్వు లేకపోతే నా ప్రాణం తీసేసుకో అనేవాడట. సావన్ రోలా అనేటువంటి భక్తుడు ఇటలీ దేశం గురించి అలాగే ఏడ్చేవాడట, ఇటలీ దేశాన్ని నాకివ్వు లేకపోతే నన్ను చంపేయి అనేవాడట. ఈ రోజున నశించిపోతున్న వారు ఎవరో, వారు ఎలా నశించి ఉన్నారో మనకు అర్థం కావడం లేదు. లోక సంబంధమైన కోణంతో చూచి వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళు చెడ్డోళ్ళు, వీళ్ళు మతస్థులు, వీళ్ళు మతవలేనోళ్ళు, వీళ్ళు నైతిక పనులు, వీళ్ళు దుర్నీతి నైతిక విలువ లేని వాళ్ళని ఇట్లా ఆలోచించి ప్రియులారా, వీరి మీద లోతైన భారం మనకు లోపించింది. మనం ఈ రోజుల్లో ఈ వర్తమానాలు విన్న తర్వాత ఆ పాటలోని మాట మన ప్రార్థనగా చేసుకుంటే బాగుంటుందేమో. నశించు ఆత్మలెన్నో నా చెంతనే ఉండగా, నా ప్రభువ నాకిమ్మయ్య నీ హృదయ భారమును. ఆయనకు లాంటి హృదయ భారం వస్తే నశించే వారిని చూచినప్పుడు ఎవడి కళ్ళు ఎవడి చెమరుస్తాయి, కన్నీళ్లు కారుతాయి. వినండి ప్రియులారా, వారి కొరకు ఏదైనా వాళ్ళనేటువంటి తపన మనుషులకైనా మనకు, విశ్వాసులమైన మనకు కలుగుతుంది అనే విషయాన్ని మీరు దయతో గమనించాలని నేను మీకు మనవి చేస్తున్నాను. సరే, ఇప్పుడు మూడు సంగతులు చెప్పాను. పౌలు మంచి ఆత్మల సంపాదకునిగా సహజంగా అందరూ నశించిన వారే అని ఎరిగాడు, మొదటి మాట. రెండవ మాట, మంచోళ్ళు చెడ్డోళ్ళు మతపరులు మతములేని వాళ్ళ తారతమ్యం లేదు, అందరూ నశించిన వారే అని తెలుసుకున్నాడు ఆయన. అలాంటి నశించిపోతున్నటువంటి వారు, వారు నా సహోదరుడైనా, నాలాంటి యోధ మతానికి చెందిన వారైనా, వారు రక్షించబడాలి అని నా హృదయంలో లోతైన ఆశ ఉంది అని తన హృదయపు వేదన, తన లోపల దుఃఖం, తన లోపలన్న మనసును ఆయన వ్యక్తపరిచాడు. అదే ఒక మంచి ఆత్మల సంపాదకునికి ఉండవలసింది అనేది మనకు అర్థమైంది. రండి నాలుగో సంగతి చెప్తాను. నాలుగో సంగతి ఏమిటి అంటే, ఇలాంటి హృదయ భారాన్ని, ఇలాంటి ఆసక్తిని పౌలు ప్రార్థనలో వ్యక్తపరుస్తున్నాడు. ఆయన ఈ లోతైనటువంటి హృదయ భారం కలిగిన వాడు, వారి రక్షణ కొరకు లోతైన హృదయలాశ కలిగినటువంటి వాడు, వినండి, ఆ భారాన్ని ప్రార్థనలో వ్యక్తపరుస్తున్నాడు. రండి, ఎలా ప్రార్థన చేశాడో చెప్తాను. రామపత్రిక 10:1 సహోదరులారా, ఇశ్రాయేలీలు రక్షణ పొందవలనని నా హృదయభిలాషయు, వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయ్యున్నది. ఈ ఒక్క వచనంలో దైవజనుడు చేసినటువంటి 5 రకాల ప్రార్థనలు కనబడుతున్నాయి. ఆత్మల సంపాదకుడు ఇలా ప్రార్థించడం రావాలి. ప్రియులారా, ఏమిటి 5 రకాల ప్రార్థనలు అంటే, చూడండి 10 ఆరంభంలో 1 సహోదరులారా అన్నాడు. అంటే తను ఏది ప్రార్థన చేస్తున్నాడో ఆ ప్రార్థన మరికొంతమందితో పంచుకుంటున్నాడు. సహోదరులారా, నీ చేస్తున్న ప్రార్థన ఇది అన్నాడు. అందుకే అతని ప్రార్థనలు ఏమంటామంటే షేర్డ్ ప్రేయర్, పంచుకున్న ప్రార్థన. నశించిపోతున్న ఆత్మల కొరకు నీవు చేస్తున్నటువంటి ప్రార్థన మరికొంతమందితో పంచుకుంటే నీ హృదయ భారాన్ని వారికి అందించగలుగుతావు, వారు ఆత్మల సంపాదనలో బాగుంటారు. కొంతమంది ప్రియులారా ఏ ప్రార్థన చేస్తారో కూడా ఏమి పంచుకోరు. నీ అప్పుల కొరకు, నీ జబ్బుల కొరకు, నీ పిల్ల కొరకు, నీ పిల్ల పిల్లల కొరకు, ఆస్తిపాస్తుల కొరకు చేస్తున్న పిచ్చి ప్రార్థన, పుచ్చి ప్రార్థన అది ఎవరితో చెప్పకల్లా, అది అనవసరం కూడా. కానీ నశించిపోతున్న వారి కొరకు నువ్వు చేస్తున్న ప్రార్థనలో, వీళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నానండి, వారు రక్షించబడాలని నాకుంది, మీరు కూడా ప్రార్థన చెయ్యండి అని నీ ప్రార్థనా భారాన్ని మరొకరికి అందించాలి. అప్పుడు వాళ్ళు నీకు ప్రార్థన భాగస్వాములు అవుతారు, నీకు ప్రేయర్ పార్టనర్స్ అవుతారు. పౌలు నేను ఒక్కడే ప్రార్థన చేస్తున్నాను, దేవుడు ఏదో చేస్తాడులే అన్నట్టు కాదు, తన ప్రార్థన భారాన్ని మరొకరితో పంచుకున్నటువంటి వాడు. సహోదరులారా, ఇది నా ప్రేయర్ అని తన ప్రార్థన షేర్డ్ ప్రేయర్, అది పంచుకునే ప్రార్థనగా ఉంది అని వ్యక్తపరుస్తున్నాడు. రెండో సంగతి చెప్తా చూడండి, రెండో సంగతి ఏంటో తెలుసా, అతని ప్రార్థన హృదయంలోంచి పొర్లి బయటకు వస్తున్న ప్రార్థన. అందుకని అంటాడు నా హృదయ విలాస అని అన్నాడు. హృదయ విలాస అనే మాటలో అది హార్ట్ ఫెల్ట్ ప్రేయర్, హృదయంలోంచి పిలుపుకొని వస్తున్న ప్రార్థన. కొంతమంది ప్రార్థనలు పిదాల నుంచి మాత్రమే పలుకుతాయి, కొంతమంది ప్రార్థనలు వింటున్నారా వినండి, పిదాల నుంచే అవి వల్లించబడతాయి. ఆ ప్రార్థన పలుకుని యొక్క సారం వారి గొంతులోని ఉండదు, వారి గుండెలోని ఉండదు. పెదాలు మాత్రం పలుకుతుంటాయి, ఎందుకో తెలుసా, వీళ్ళు కూడా ఎంతో భారంతో ప్రార్థన చేస్తున్నారు అని పది మంది అనుకోవాలని ప్రార్థిస్తున్నాడే గాని, లేక భావతృప్తికి ఆయన పెదాల నుంచి అరుస్తున్నాడే గాని గుండెలో లేదుగా. గుండెలో ఉన్నది గొంతులోకి రాని, గొంతులో ఉన్నదే నీ గలమ నుంచి బయటకు రాని, నీ గలమ నుంచి బయటకు వచ్చింది నీ పెదవుల్లోంచి పలకని, అది ప్రార్థన. దీన్ని హార్ట్ ఫెల్ట్ ప్రేయర్ అని అంటాం, హృదయం పొర్లి పొరగా వచ్చినటువంటి ప్రార్థన. మూడో సంగతి చెప్తాను చూడండి ప్రియులారా, మూడవ సంగతి ఏమిటి అని అంటే అది రైట్ డైరెక్షన్ తో చేసిన ప్రార్థన, సరైన నడిపింపుతో చేసిన ప్రార్థన. చూడండి ఎవరికి ప్రార్థన చేస్తున్నాడట, వారి విషయమై నేను దేవునికి చెయ్యి ప్రార్థన అయ్యున్నది. ప్రార్థన దేవునికి చెయ్యాలి ప్రియులారా, అంటే యేసుకు చేస్తే వినడా అని కాదు సుమా, పరిశుద్ధాత్మ దేవుడికి చేస్తే వినడు అని కాదు సుమా, వింటారు కాని మన ప్రార్థన చేయవలసింది దేవునికి, అది యేసు నామములో పరిశుద్ధాత్మ సహాయంలో అని బైబిల్లో మనం బోధించబడుతున్నాం. కొంతమంది ప్రార్థన చేయడం మొదలెట్టగానే యేసు ప్రభు అని ఆయనకు ప్రార్థన చేస్తారు, మరికొంతమంది పరిశుద్ధాత్మ దేవుని మొదలు పెడతారు. వాళ్ళకి ప్రార్థనలో సరైన రైట్ డైరెక్షన్స్ ఇంకా అర్థం కాలేదు. పౌలుకు తెలుసు ప్రార్థించినప్పుడు ఎలాంటి రైట్ డైరెక్షన్ లో ప్రార్థన చేయాలో, అతను బాగా ఎరిగినటువంటి వాడు. అతని ప్రార్థన పంచుకునే ప్రార్థన, అతని ప్రార్థన హృదయంలోంచి పెళ్లిబుక్కుని వచ్చిన ప్రార్థన, అతని ప్రార్థన సరైన నడిపింపులో ఉన్న ప్రార్థన. ఇంకా చెప్తాను వినండి, అతని ప్రార్థన ఎలాంటి ప్రార్థన అంట, ఇదే వచనంలో ఉంటుంది, అతని ప్రార్థన స్పష్టమైన ప్రార్థన. ఏమిటి స్పష్టమైన ప్రార్థన అంటే, ప్రభువా ప్రజలందరినీ రక్షించు అనడం లేదు. ఏమన్నాడో తెలుసా, వినండి వినండి, ఇశ్రాయేలు రక్షణ పొందాలి. స్పష్టంగా ఆ ప్రజల కొరకే ప్రార్థన చేస్తున్నాడు. వినండి, అపొస్తల కార్యాలయం 12:5 పేతురు చెరసాలలో ఉంచబడిన సంఘమైతే అతని కొరకు అనే మాట గమనించాలి. అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేశాను, అది వినండి ప్రియులారా, అది చాలా స్పష్టమైనటువంటి డెఫినెట్ ప్రేయర్. ఈ మధ్య ఒక దగ్గర నేను విన్నాను, పెద్ద ఆయన అన్నాడు, ఆయన ఆ ప్రాంతంలో ఉండేటట్ట సంవత్సరానికి 2 వస్తాడు అమెరికా దేశం నుంచి. సరే సంఘస్థులతో ఉంటాడు, ఆయనతో ఆరంభించబడ్డ పరిచర్యది. అయితే వచ్చినప్పుడు నేను ఒక పాప నా ఎదురుకు వస్తే బాగున్నావని నేను ప్రేమతో పలకరించాను, బాగున్నాను తాతయ్య గారు అనింది. మరి నా కొరకు ప్రార్థన చేస్తున్నావే అని అడిగాను. మిమ్మల్ని ఎలా మర్చిపోతాను తాతయ్య గారు, మీ కొరకు రోజు ప్రార్థన చేస్తున్నాను అని అనింది. నా పేరేంటే చెప్పే అన్నాడు నేను, మీ పేరు నాకు తెలియదు అని అనింది. మరి నా గురించి రోజు ప్రార్థన చేస్తానన్నావు కదా, మరి ఏం పేరుతో ప్రార్థన చేస్తున్నావంటే మా చర్చిలో ముసలం అందరిని దీవించు తండ్రి అన్నాను. ఆ ముసలంలో నువ్వు ఉన్నావు కదా అందరి చిన్నపిల్ల. ఈరోజు మన వాళ్ళకు కూడా డెఫినెట్ ప్రేయర్స్ రావు, మొత్తం అంతా కలెక్టివ్ గా కొట్టేసి మేము చాలా భారంతో ప్రార్థన చేసామనుకుంటారు. ప్రియులారా వినండి, ఇది కొంచెం ఆ పెద్ద చెప్పినప్పుడు నాకు అప్పుడు నవ్వు అనిపించింది, ఇప్పుడు కూడా అనిపించింది, గాని అమాయకంగా ఆ పిల్ల చెప్పింది గాని వినండి, అన్ని ఎరిగినటువంటి మనం దేని కొరకు ప్రార్థన చేస్తున్నామో అది డెఫినెట్ గా చెప్పడం లేదు, స్పష్టంగా చెప్పలేకపోతున్నాం దేవునికి. సరైన భారం సరైనటువంటి ప్రియులార స్పష్టమైన ప్రార్థనలు ఇస్తుంది. ఇంకా చెప్తాను చూడండి, ఈ పదవచనంలో ఉన్న 5 రకాల ప్రార్థన అన్నాను కదా. మొదటి మాట పంచుకునే ప్రార్థన, రెండవ మాట హృదయం నుంచి పెళ్లిముకొని వచ్చిన ప్రార్థన, మూడవ మాట వినండి ప్రియసరే నడిపింపున్న ప్రార్థన, నాలుగవ మాట స్పష్టమైన ప్రార్థన, ఐదవ మాట వినండి వినండి ప్రియులార నిర్ధారణతో కూడిన ప్రార్థన. ఏంటట ఏమో నిర్ధారించుకుని ప్రార్థన చేస్తున్నాడు అనంటే వారు రక్షించబడాలి, ఆశీర్వదించునాయన, దీవించునాయన, ఈ ఇస్రాయేల్ ప్రజలు అన్ని దేశ ప్రజల చేత మేము బాధించబడుతున్నాం గనక మా గౌరవప్రదమైన స్థానం ఇయ్యునాయన, ఇవన్నీ చెప్పలేదండి ఆయన. ఖచ్చితంగా అతని మనసులో నిర్ధారించుకున్నాడు ఒక విషయం, వారు రక్షించబడాలి అని, వారి రక్షణ కొరకే ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆత్మల సంపాదకులంగా వినండి ఎవరిని చూస్తే రక్షించిపోయారు వారనిపించింది. ఏమైనా తారతమ్యాలు పెట్టుకుని వినండి ఏమైనా మన తేడాలు మనం ఏమైనా చూస్తున్నామా వినండి ప్రియమైన సున్నితులారా, వారి కొరకు మనం ఇవ్వండి కలిగి ఉన్నటువంటి ఇవ్వండి భారం ఏమిటి, వారి కొరకు మనం చేస్తున్న ప్రార్థన ఏమిటి అని మనం చేస్తున్నాను. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను వినండి. ఇలా ప్రార్థన చేసినటువంటి వాడు నేను ప్రార్థనే చేశానని ఆగలేదు, తన ప్రార్థనకు తన పనులు జోడించాడు. ఆత్మల సంపాదకుడు నేను వారి రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నానండి, నేను ఇంట్లో ఉండి చేసేదంతా ప్రార్థనేనండి అంటే కుదరదు, నీ ప్రార్థనకు పనులు జోడించబడాలి. చూడండి ప్రియులారా, పౌలు ప్రార్థన చేస్తున్నాడు, అతను జోడించే పనులు ఏంటో తెలుసా, 3 పనులు జోడించాడు ఆయన. మొదటి మాట ఏంటో చెప్తాను వినండి, ఆయన జోడించిన పని తన జీవితమే. నశించు ఆత్మలు రక్షించబడాలి అని వారి మధ్య వారి కొరకు పనిచేసిన వాడు తన జీవితం ద్వారా పనిచేస్తున్నాడు. గలతీ పత్రిక 2:20 ప్రకారం, కొలసీ పత్రిక 1:29 ప్రకారం వారి ముందు జీవించమని చూపించాడు ఆయన. అలాగనే ఆయన ప్రార్థన చేసి జీవించడంతో పాటు అతను ప్రార్థన చేసి చెప్పవలసిన మాటలు చెబుతూనే ఉన్నాడు, వారికి ప్రకటిస్తూనే ఉన్నాడు. సునగోగుల్లోకి వెళ్ళాడు, అక్కడున్న తన దేహ సంబంధులైన యూదులతో మాట్లాడాడు, యెరూషలేము దేవాలయానికి వెళ్ళాడు, అక్కడున్న యూదులతో మాట్లాడాడు. ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళినా ముందు యూదుల దగ్గరికి వెళ్ళి మాట్లాడేవాడు. జీవితం చూపించి ప్రార్థనకు తన జీవితాన్ని కలిపాడు. చెప్పవలసిన మాటలు మనుషులకు చెప్పి తన ప్రార్థనకు తన మాటలు కలిపాడు. అలాగనే ప్రియులారా వినండి, అతను ప్రార్థన చేయడంతో పాటు రాయవలసిన పత్రికలు రాసి వాళ్ళ ఆత్మల సంపాదన కొరకు ప్రోకులాడాడు, రాశాడు పత్రికలు. మీరు చదవండి గలతీ పత్రిక 6:10 ఇదిగో నా చేతులతోనే ఇంత పెద్ద అక్షరాలతో రాస్తున్నానన్నాడు. నేను నేరుగా ఒక మాట అడుగుతాను, మీరు ఎలా ప్రభువు నమ్మారో, నమ్మిన తర్వాత మీ జీవితం ఎట్లా మారిందో, మీ స్నేహితుల్లో ఎవరికైనా ఒకడికి ఒక ఉత్తరం ఒక ఎప్పుడైనా రాశామా? ఒకవేళ మీరు అనొచ్చు, ఉత్తరం మీ పాతకాలం మాట అండి, మాకిప్పుడు సెల్ ఫోన్లు వచ్చేసాయి, మాకు టెక్నాలజీ పెరిగిందని మీరంటే ఇంకా మీ మీద ఎక్కువ నేరం మోపాల్సి ఉంటుంది. ఏమిటో తెలుసా, ఆ నేరం మీ వాట్సాప్ లో లేక మీ ఫేస్బుక్ లో మీ సాక్ష్యాన్ని కొంచెం రాసి నీ ఫ్రెండ్ కు పంపించి, లేకపోతే ఒక ఆడియో ఫైల్ మాట్లాడి నేను ఇలా రక్షించబడ్డాను రా, నేను ప్రభువు నమ్మాను, నేను నా జీవితం ఇలా మారింది అని ఒక్కడికైనా గాని ఎవడ రాసి ఎవడికైనా పంపించామా మనం చెప్పండి. దీన్ని బట్టి తెలిసిపోతుంది మన లోపల ఉన్న ఆత్మల సంపాదన కొరకైన భారం ఎంతో, దీన్ని బట్టే తెలుస్తుంది. ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, నాకు కొంచెం నా సేవా జీవితంలో ఎరుగుదను. ఈ రోజుల్లో ఉత్తరాలు రాసే పని లేదు గాని ఆరంభం రోజుల్లో ఉత్తరాలతోనే కొంతమందిని సంపాదించుకున్నాం. 15 పైసలు ఉత్తరం కార్డు రాసి సాక్ష్యమంతా చిన్న చిన్న అక్షరాలతో రాసి నువ్వు ప్రభు నమ్మవలసిన అవసరం ఉందని వారానికి ఒక ఇద్దరికి ఉత్తరాలు రాయకపోతే ఆ సారి వినండి ప్రియులారా ఏదో నేరం మోపబడినట్టుగా ఉండేది జీవితం. ఈ రోజున వనరులు ఎక్కువయ్యా గాని ఆ వనరులు వినండి ప్రియుల పాప సంబంధమైన కార్యకలాపాల కొరకు వాడుకుంటున్నామే గాని ఒక వ్యక్తి రక్షణ కొరకు దేవుడిచ్చిన వనరులు వాడుకుంటున్నామా? పౌలు జీవితంతో వాడబడ్డాడు, నోటి మాటలతో వాడబడ్డాడు, అతని చేతిలో ఉన్న కలము కూడా వాడేసుకున్నాడు సేవకి. ఈ రోజున నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్, నీ నోట్లో ఉన్న మాటలు, నువ్వు జీవించిన జీవిత విధానం ప్రార్థనకు కలిసి ఎదుటి వారి ఆత్మల సంపాదనకు ఏదైనా ఉపయోగపడుతుందా చెప్పండి. ఇంతకంటే ఇంకేం మాట్లాడుకోవాలి? 10 అధ్యయనాలు చేశాం ఆత్మల సంపాదకుల గురించిన అధ్యయనాలు. ఎన్ని విషయాలు మనల్ని సవాలు చేస్తున్నాయి, కుదిపేస్తున్నాయి కదా మనల్ని. మన బాగులేమనిపిస్తుంది కదా. అసలు రక్షించబడి 20 సంవత్సరాలకు ఒక ఇద్దరిని రక్షించుకుని ఉంటే, ఇప్పుడు 10 సంవత్సరాలుగా రక్షించబడిన నీవు, ఒక 20 మంది నీ వలన రక్షించబడిన వారు ఉండాలి కదా కనీసం. ఎవరు అలా లేకుండానే ఒక 3 బారిన చెట్టులాగా మనం మిగిలిపోయాం. అయినా ప్రభు కనికరించి మనకు ఆయుష్ పెంచుతున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు. దిద్దుకుందాం, ఆయన కృపను కోరుదాం, మంచి ఆత్మల సంపాదకులుగా జీవించుదాం. ప్రార్థన. ప్రేమపూర్ణుడైన మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. నూతన నిబంధనలో ఆత్మల సంపాదకులుగా ఉన్న అనేక మంది జీవితాల ద్వారా నాతో మాతో మీరు మాట్లాడుతూ వచ్చిన అనేకమైన విషయాల కొరకే మీకు వందనాలు చెల్లిస్తూ, ఓ దయాళుడైన తండ్రి, మమ్మలను మీరు సరిచేసి నీ కొరకు సాక్షులుగా ఆత్మల సంపాదకులుగా మమ్మల్ని వాడండి. మనుషులు చూచినప్పుడు వారు ఎలాంటి వారో గుర్తెరగడానికి, వారి కొరకైన లోతైన హృదయ భారం కలిగి ఉండి ప్రభా వారి కొరకు ప్రార్థించి, ప్రార్థనతో పాటు మేము జోడించవలసిన ప్రక్రియలు జోడించి నాయన నీ కొరకు బ్రతకడానికి కావలసిన కృపను గురించుము దేవా. మా దేశంలో, మా రాష్ట్రంలో నాయన ఈ కోవిడ్ పేషెంట్లు పెరుగుతున్నారు. ఇది ఈ నిర్బంధం ఎంతకాలమో మాకు అర్థం కావడం లేదు. మీరు కనికరించి ఆ వైరస్ అది వ్యాప్తి చెందకుండా ఎక్కడ పడితే అక్కడ దాన్ని మీరు నాశనం చేయాలని, ఆపాలని ప్రార్థన చేస్తున్నాము. మా కుటుంబాలన్నీ, క్రైస్తవ సంఘాలన్నీ ఎంతో భారముతో, కన్నీటితో చేస్తున్న ప్రార్థనకు జవాబు ఇవ్వండి, మీరుతో నింపండి. రేపటి దినం కొరకు మమ్మల్ని ఆయుక్తపరచండి. యేసు నామములో స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.